ఒక కార్యక్రమం నిమిత్తం కైలాసానికి వచ్చిన స్వామి రమణ స్వామి. ఆయన ఈ లోకంలోకి మరుగుపడిపోయినటువంటి జ్ఞాన మార్గాన్ని, విచారణ మార్గాన్ని పునరుద్ధరణ చేయటం కోసం ఆ లోకంలోంచి వచ్చినటువంటి దివ్య పురుషుడు, అవతార పురుషుడు, కారణ జన్ముడు. జ్ఞానం సంపాదించాలని, జ్ఞానం లేకపోతే మోక్షం లేదని, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుందని పూర్వపు మహాత్ములందరూ చెబుతున్నప్పటికీ ఆ జ్ఞాన మార్గాన్ని ఎత్తి చూపించడం కోసం వచ్చిన స్వామి రమణ స్వామి. మనకి జీవితంలో అనేక పనులు ఉండొచ్చు, సంసారులకి కుటుంబం పోషణ, మరి బ్రహ్మచారులకి చదువుకునే పని, ఇంకా సన్యాసులకి ధర్మ ప్రచారం, ఇలాగ మనకి అనేక కార్యక్రమాలు ఈ లోకంలో వచ్చినందుకు ఎవరు పాత్ర ప్లే చేయవలసి ఉంది. అహంకారం లేకుండా, కర్తృత్వం లేకుండా మనం వచ్చిన పని జాగ్రత్తగా చేసుకుని మనం ఈ లోకంలోంచి బయటికి వెళ్ళాలి. అహంకారం లేకుండా జీవిస్తే, కర్తృత్వం లేకుండా జీవిస్తే దుఃఖానికి దూరం అవుతాం, దుఃఖం నశించిపోతుంది. మనకు దుఃఖం కారణం ఏమిటంటే కేవలం కర్తృత్వం వల్ల, ఇది నేను చేస్తున్నాననే భావన వల్ల, అహంకారం వల్ల మనకి దుఃఖం కలుగుతాను. అందుచేత ఈ లోకంలో ఉన్నప్పటికీ, ఇప్పుడు ప్రస్తుతం భూలోకంలో ఉన్నాం, తర్వాత ఇంకో లోకంలోకి వెళ్ళొచ్చు, ఎక్కడ ఏ లోకంలోకి మనం వెళ్ళినప్పటికీ ముందు మన స్వరూపాన్ని, మన ఆత్మని మనం దర్శనం చేసుకోవాలి. పరమాత్మ దర్శనం అయ్యే వరకు మన దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఈ దుఃఖం ఎలా ఉంది, మనకు మనస్సు ఒకటి ఉంది, శరీరం ఎలా ఉందో అలాగే మనకు మనస్సు ఒకటి ఉంది. ఈ మనస్సు వల్లే మనకు దుఃఖం కలుగుతాం. మనస్సు లేకపోతే దుఃఖం లేదు కదా. ఈ మనస్సును చింపేయాలి మనం, ఈ మనస్సుని చింపాలి, ఈ మనస్సుని నాశనం చేయాలి. ఇంకనే మన దుఃఖానికి కారణం ఈ మనస్సే కారణం. మనస్సు అన్నా, అహంకారం అన్నా, జీవుడన్నా, ఏదైనా ఒకటే. వేదాంత పరిభాషలో అనేక మంది అనేక రకాలుగా ఈ మనస్సు గురించి చెబుతున్నారు. అంచేత మన అభివృద్ధిలోకి రావాలంటే మన మనస్సును మనం జాగ్రత్తగా నియమించుకోవాలి. మన మనస్సును జాగ్రత్తగా మనం అదుపులోకి చేసుకోవాలి. మన అభివృద్ధిలోకి తీసుకొచ్చేది, మనల్ని పైకి తీసుకొచ్చేది మన మనస్సే, మనల్ని పాడు చేసేది మన మనస్సు. మన మనస్సు కనుక మన స్వాధీనంలో ఉంటే, మన మనస్సు కనుక మన అదుపులో ఉంటే, మన బంధువులు, మన స్నేహితులు ఎవరూ చేయలేని ఉపకారం మన మనస్సు మనకు చేస్తుంది. మన మనస్సు కనుక మనకు వ్యతిరేకంగా ఉంటే, మన మనస్సు కనుక మనకు స్వాధీనంలో లేకపోతే, మనకి ఎంతమంది ఉపకారం చేద్దాం అనుకున్నా అది అపకారం చేస్తుంది. ఎంత అపకారం చేస్తుందంటే, ఎవరైనా ఉపకారం చేద్దాం అనుకున్నా మనకు చేయలేరు, లేదా చేసిన రాణించదు. ఇప్పుడు చూడడం కొంతమంది అంటూ ఉంటారు, ఎంతో పెట్టామండి రాణింపు లేదు అంటూ ఉంటారు చూడండి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా అవనవండి, భౌతికంగా అవనవండి, ఎవరు ఏ రంగంలో ఎగటవారు ఎంత చేసినప్పటికీ మన మనస్సు మన స్వాధీనంలో లేకపోతే, మన మనస్సు మన అధీనంలో లేకపోతే దానికి రేణింపు ఉండదు. అందుచేత ఈ మనస్సును మనం బాగు చేసుకోవాలి. ఎవరి మనస్సును వారు ప్రయత్నం చేసి బాగు చేసుకోవాలి. మనం ప్రయత్నం చేయాలి, కాలం కలిసి రావాలి, భగవంతుడి యొక్క కటాక్షం ఉండాలి. ఇన్ని ఉంటే మనకి పని పూర్తవుతుంది. ఏ పని అయినా అవ్వాలంటే మనకి అన్ని మూడే ఉండాలి. ఏమిటి మనస్సు? మనస్సు అంటే మనస్సు ఎలా ఉంటుంది? ఎవరైనా చూచారా ఇక్కడ మనస్సుని? దానికి ఏమైనా మీసాలు ఉన్నాయా? మీసాలు లేవు. దానికి ఏమైనా రూపం ఉందా? రూపం లేదు. ఏమైనా గెడ్డ ఉందా మనస్సుకి? గెడ్డం లేదు. అందుకే మనం ఏ పుస్తకం చదివినా మనస్సును స్వాధీనం చేసుకుని చెబుతున్నారు. దానికి ఏదైనా రూపం ఉంటే మనం ఆ గెడ కట్టేయచ్చు. దానికి ఏం రూపం లేదు, దాన్ని ఏం కట్టేది, గడకు స్తంభానికో దాన్ని కట్టేయలేదు. ఈ మనస్సే మనకు కూడా ప్రయాణం చేస్తుంది. ఈ మనస్సునే మనం బాగు చేసుకోవాలి. మన ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా, తర్వాత జన్మలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ మనస్సు మటుకు ఏం మారదు. ఈ మన శరీరం మారిపోయినప్పటికీ ఈ మనస్సే మనకు కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే మీరు అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు, మీ కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు, మీ గ్రామ సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు, అనేక మంది అనేక సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నారు, కానీ మనస్సు అనే సమస్యను మనం పరిష్కారం చేసుకోలేకపోతున్నాం. నా మనస్సు అనే సమస్యను నేను పరిష్కారం చేసుకోలేకపోతున్నాను, మీ మనస్సును మీరు పరిష్కారం చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే ఈ మనస్సు అనే సమస్యను పరిష్కారం చేసుకున్నారో, ఈ ఎవరికైతే ఈ మనస్సు సహజంగా హృదయగతమైందో, అంటే పరమాత్మ వైపుకు తిరిగిందో, దాని స్వస్థానమైనటువంటి పరమేశ్వరుడు ఎవరికైతే ఈ మనస్సు కలిగిందో, అలా కలిగేలాగా ప్రయత్నం చేసుకోవటమే యోగం. యోగం అంటే భక్తి యోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం, కర్మ యోగం. అంటే యోగం ద్వారా మన మనస్సుని, దాని స్వరూపమైన, దాని మూలమైన భగవంతుడిలో, ఆత్మలో ఈ మనస్సు లయించేటట్టు చేయటమే యోగం. అది భక్తి ద్వారా చెయ్యండి, మీరు నిష్కామ కర్మ ద్వారా చెయ్యండి, ధ్యానం ద్వారా చెయ్యండి, జపం ద్వారా చెయ్యండి. ఎవరు ఏది చేసినప్పటికీ ఈ మనస్సుని తన స్వస్థానమైనటువంటి తన మూలంలో ఈ మనస్సును తీసుకెళ్లి నిలబెట్టాలి, భగవంతుడిలో నిలబెట్టాలి, అదే యోగం. అటువంటి విషయాలు చెప్పుకోవడానికి మనం ఇటువంటి ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నాం మనం. అంటే మంచి వాళ్ళతో సహవాసం చేయటం, మంచి గ్రంథాలు చదవటం, పెద్దలతోటి సహవాసం చేయటం, ఏదైనా ఎప్పుడైనా దేవాలయానికి వెళ్లి రావటం, ఏదైనా మీకు తోస్తే మంచి సత్కర్మలు చేయటం, ఈ పనులన్నీ ఎందుకు, ఎవరి కోసం చెయ్యాలి? మీరు కీర్తి కోసమా, గొప్పల కోసమా? కాదు, మీ మనస్సును బాగు చేసుకోవటం కోసం. ఎందుకంటే మన మనస్సు అంతర్ముఖం అవ్వదు, అంత తేలిగ్గా అది అంతర్ముఖం అవ్వదు, అది బహిర్ముఖం అవుతానే ఉంటుంది, అది స్థూలంగా ఉంటుంది. అంటే పెద్దలకు యొక్క సహవాసం చేయటం వల్ల, మంచి మంచి గ్రంథాలు చదవటం వల్ల, ఏదైనా పుణ్యక్షేత్రాలు ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడటం వల్ల, శ్రవణం చేయటం వల్ల, ఆత్మ గురించి ఇటువంటి సమావేశాల్లో శ్రవణం చేయటం వల్ల వినగా మనస్సుకి పౌరబోత్తరం తగ్గుతుంది. మనస్సుకు ఆవేశం వస్తున్నంత కాలం, మనస్సుకు పొంగు వస్తున్నంత కాలం, మనస్సుకు పొగరబోత్తనం వస్తున్నంత కాలం, లోపల అహంకారం విజృంభించి పొలుచుకు వస్తున్నంత కాలం ఈ మనస్సు అంతర్ముఖం అవ్వదు, భగవంతుని తెలుసుకోమని చెప్పినా అది వినదు, మనం చెప్పిన మాట అది వినదు. ఎందుచేతంటే మనం అందరం పెద్ద పాలేయం, మన మనస్సుకే మనం పాలేడితనం చేస్తున్నాం, ఈ జీవితం పొడిగినా పాలేడితనం చేస్తున్నాం. ఎవరికి? మన అహంకారానికే మనం చేస్తున్నాం, మన మనస్సుకే మనం పాలేడితనం చేస్తున్నాం. అది ఎలా చెబితే మనం అలా వింటున్నాం, కానీ మనం చెప్పినట్టుగా అది వినేటట్టు చేసి దాన్ని మనం స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. పెద్దల యొక్క సహవాసం ఎందుకు చేయమన్నారంటే, మన మనస్సును మనం స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి సహకారం అవుతుంది ఆ సహవాసం. ఓ అరుణాచల, ఓ అరుణాచల, నిన్ను ఏమార్చి అడుగనీక, నిన్ను ఏమార్చి అడుగనీక, నిన్ను మాయ చేసి ఎక్కడికి వెళ్లిపోనివ్వకుండా ఉల్లముపై నా మనస్సుపై ఓ శివ, ఓ అరుణాచలేశ్వరుడా, నిన్ను మాయం చేసి నా మనస్సు ఎక్కడికి పారిపోకుండా ఉల్లముపై ఈ మనస్సుపై ఉరుదుగా కదలకుండా కూర్చోను. నా మనస్సు అటు ఇటు తిరుగుతోంది, నా మనస్సు చపలత్వంగా ఉంది, నా మనస్సుకి ఏకాగ్రత కుదరటం లేదు, నా మనస్సుకి నిర్మలత్వం కుదరటం లేదు. అందుచేత ఈ మనస్సు అటు ఇటు పోతాంది. ఓ అరుణాచలేశ్వరుడా, నా మనస్సును నాకు స్వాధీనం చేయడానికి నా ఎంతటి నేను చేసుకోలేను, నువ్వు సహాయం చెయ్యాలి. ఓ పరమేశ్వరుడా, ఈ మనస్సు నాకు స్వాధీనం అయితేనే కానీ నాకు శాంతి ఎలా ఉంటుందో తెలియదు, సుఖం ఎలా ఉంటుందో తెలియదు, ఆనందం ఎలా ఉంటుందో తెలియదు. ఎవడి మనస్సు వాడికి స్వాధీనం లోకి వచ్చినప్పుడే మోక్షం ఎలా ఉంటుందో, శాంతి ఎలా ఉంటుందో, ఆనందం ఎలా ఉంటుందో, అందం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎప్పుడు మీ మనస్సు నీకు స్వాధీనంలోకి వచ్చినప్పుడు, నీకు చిత్తశుద్ధి కలిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అందుచేత నా తెలివితేటల వల్ల, నా ప్రయత్నం వల్ల, కేవలం నా సాహసం వల్ల మాత్రమే నా మనస్సును నేను స్వాధీనంలోకి తెచ్చుకోలేను. ఓ అరుణాచలేశ్వరుడా, ఈ మనస్సు ఎటువంటిదంటే నిన్ను కూడా మాయ చేసి ఎక్కడికన్నా పారిపోతుంది. అటువంటిది మనస్సు, అటువంటిది అహంకారం. అందుచేత నువ్వేం చెయ్యాలంటే, నువ్వు ఏమార్చి అడిగనీక ఈ మనస్సు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఎక్కడికి కదలనివ్వకుండా, ఈ మనస్సులో ఉన్నటువంటి చపలత్వాన్ని తీసేయి నువ్వు, ఈ మనస్సులో ఉన్నటువంటి ఆందోళనని తీసేయి, ఈ మనస్సులో ఉన్న ఆవేశాలు తీసేయి, ఈ మనస్సులో ఉన్న రాగద్వేషాలను తీసేయి, ఈ మనస్సులో ఉన్న కామక్రోధాలను తీసేయి. కామక్రోధాలు ఉన్నంత కాలం, రాగద్వేషాలు ఉన్నంత కాలం అది ఆవేశంతో అది కుదిరిగా ఉండదు, దానికి పొగరుబొత్తనం పెరుగుతూ ఉంటుంది, బహిర్ముఖం అవుతూ ఉంటుంది, విషయ చింతన చేస్తూ ఉంటుంది, ఎప్పుడు దుఃఖంలోనూ ఉంటుంది, విషాదంలోనూ ఉంటుంది. ఈ మనస్సుని కామక్రోధాలు అంటిపెట్టుకుని ఉన్నాయి. కామక్రోధాలు ఉన్నంత కాలం అది సరళంగా ఉండదు, సూక్ష్మంగా ఉండదు. అంటే ఈ మనస్సులో ఉన్నటువంటి దోషాలను నువ్వు తీసేయి. నేను ప్రయత్నం చేస్తాను, నేను సాధన చేస్తాను, నేను చేసే సాధన సరిపోదు, అంటే నా దోషాలని తీసేయటాన్ని నువ్వు సహకరించినవు. నువ్వు సహకరించాలంటే నా మనస్సుని నెత్తి మీద నువ్వు కూర్చో, కదలకుండా కూర్చో, నేను పొగర అణుచు, ఈ మాత్రం సహాయం చేయలేవా నువ్వు? మనస్సు నెత్తి మీద నువ్వు కూర్చుని ఉంటే, కదలకుండా కూర్చుని ఉంటే, నిలవకుండా కూర్చుంటే అది అణిగిపోతుంది. ఎక్కడ? దాని స్వస్థానంలో ఈ మనస్సు అణిగిపోతుంది. ఆ పని నువ్వు చేసి పెట్టాలి, ఈ సహకారం నేను అర్థిస్తున్నాను నేను అని భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలేశ్వరుని అర్థిస్తున్నాడు. మనకి కామం ఉంది, మనకి క్రోధం ఉంది, మనకి లోభం ఉంది, మనకి మోహం ఉంది. ఈ గుణాలే, ఈ దోషాలే మనస్సు. ఈ మనస్సుకి దోషాలు ఉన్నంత కాలం ఆ మనస్సు అజ్ఞానం నుంచి బయటికి రాదు. దోషాల నుంచి మనస్సు విడివడాలి, అందుకే నిష్కామ కర్మ చెప్పారు మన పెద్దవాళ్ళు. అంటే స్వార్థం లేకుండా పని చేయమని, ప్రతిఫలం ఆశించకుండా పని చేయమని. ఏదైనా మనం పని సాధించాలంటే ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత లేకపోతే మన పని ఏది అవ్వదు. బాగా చదువు రావాలంటే ఏకాగ్రత ఉండాలి. బాగా మన ఇంట్లో మీ ఇంట్లో పని మీరు బాగా చేసుకోవాలంటే ఏకాగ్రత ఉండాలి. వంట బాగా ఉండాలంటే ఏకాగ్రత ఉండాలి. ఎవరు ఏ పని చేసినప్పటికీ ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత లేకపోతే ఏ పని మనం చేయలేము. సరిగ్గా చదవలేం, సరిగ్గా వ్రాయలేం, ఇంటికాడే పని చేయలేం, ఎవరిని గౌరవించలేం. ఏకాగ్రత కనుక లేకపోతే మనం జీవితంలో ఈ లోకంలోకి వచ్చినందుకు ఏమీ సాధించలేం. అటువంటి ఏకాగ్రత కోసమే యోగం పెట్టారు. మనస్సుకు అటువంటి ఏకాగ్రత తీసుకురావటం కోసం, పవిత్రత తీసుకురావటం కోసమే ఈ భక్తి యోగమని, జ్ఞాన యోగమని, కర్మయోగమని ఈ యోగాలన్నీ చెప్పారు. అంచేత మనం జ్ఞానాన్ని సంపాదించాలంటే మనస్సులో ఉన్న దోషాలని తీసేయాలి. మనస్సుకి దోషాలకున్న సంబంధాన్ని తెంచివేయాలి. ఆ తెరను తొలగించాలి, అది కత్తిరించాలి. ఈ మనస్సును చింపేయాలి, ఈ అహంకారాన్ని చింపేయాలి. అహంకారం అహంకారం అంటే దేహమాత్రుడినే నేను అనేటువంటి భావనే అహంకారం. ఈ మనస్సు మాత్రమే నేను అనేటువంటి పరిమితమైన భావనే అహంకారం. అందుచేత ఈ అహంకారమే మనం ఎంతో దుఃఖం తీసుకొస్తాంది. కొంతమంది మేము దండ పెట్టుకున్నామని అంటారు. ఎవరు దండ పెట్టుకున్నారు? ఈ అహంకారమే దండ పెట్టుకుంది. కొంతమందికి పొంగు వస్తూ ఉంటుంది, గర్వం వస్తూ ఉంటుంది. ఎవరికి ఈ గర్వం వస్తాంట? ఈ అహంకారానికే గర్వం వస్తుంది. నేను మరణిస్తున్నాను అనుకుంటాడు. ఆ మరణిస్తున్నానని చెప్పేది ఎవరు? దేహంతో కలిసి ఉన్న నేను, అదే అహంకారం. నేను బాధపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నానని చెప్పేది కూడా అహంకారమే. దేహంతో కలిసి ఉన్న నేనే ఈ మాటలన్నీ చెబుతాను. అందుచేత మనం ఈ లోకంలోకి వచ్చింది జ్ఞానాన్ని సంపాదించడం కోసం. ఈ లోకంలోకి వచ్చాం, మన జీవిత గమ్యం ఏమిటి? మోక్షాన్ని పొందటం కోసం. మోక్షం పొందే వరకు, జ్ఞానాన్ని సంపాదించే వరకు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ భారాలు ఏమీ తప్పవు. ఈ జన్మలో మీరు 4 రోజులు సుఖంగా ఉన్నా ఆ జ్ఞానం కలిగే వరకు, మోక్షం పొందే వరకు ప్రతివాణి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, ప్రతివాణి అశాంతి వెంటాడుతూ ఉంటుంది. ఇంకా మన జీవితంలోకి వచ్చిన పని ఏమిటంటే నేనేమన్నా నేను తెలుసుకోవటం కోసం. మనం లోకంలో అనేక విషయాలు తెలుసుకుంటున్నాం, లోకంలో అనేక విషయాల గురించి గ్రహిస్తున్నాం, కానీ నేనెవన్నా నాకు తెలియటం లేదు. ఈ నేను గురించి నేను గ్రహించడం కోసం ప్రయత్నం చేయటం లేదు. ఈ నేను అనేది అందరికీ ఉంది, కానీ ఆ నేను గురించి మనకు తెలియటం లేదు. దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయటం లేదు. అది ఒక సమస్య. ఆ సమస్యని పరిష్కారం చేసుకోవడం కోసం మనం ఏమీ ప్రయత్నం చేయటం లేదు. అలా ప్రయత్నం చేయటమే సాధన. ఈ మనస్సు యొక్క మూలం తెలుసుకోవటమే సాధన. ఈ మనస్సును పలచబడేటట్టు పనిచేయటమే సాధన. ఒక ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు సంసారంలో ఏదో బాధలు ఉంటాయి, ఆ కష్టాలు పడలేక ఏమనుకున్నాడు అంటే ఇంద్రియం తాగి చచ్చిపోదాం, ఈ బాధలు పడలేకపోతున్నాం, ఇంద్రియం తాగుదాం, ఇంద్రియం తాగి మరణిందాం అని ఆ మాస్టర్ అనుకున్నారు. ఏంటది ఈ సంసారంలో ఉంటుంది కష్టం పడలే. అప్పుడు మాస్టర్ ఏమనుకున్నారంటే మనం మరణించడానికి ఒక నిర్ణయానికి వచ్చాం, ఈ ఇంద్రియం తాగే ముందు రమణ మహర్షి గారు మన ఊళ్ళోనే ఉన్నారు, ఈ అరుణాచలంలోనే ఉన్నారు. అందుచేత ఈ అరుణాచల స్వామి దగ్గరికి వెళ్ళి, ఈ అరుణగిరి స్వామి దగ్గరికి వెళ్ళి, ఈ రమణ స్వామి దగ్గరికి వెళ్ళి, రమణదేవుని దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వచ్చి మరీ ఇంద్రియం తాగుదాం, మహాత్ముడి దర్శనం ముందు చేసుకున్నాం, చివరిసారిగా ఆయన దర్శనం చేసుకుందామని ఈ మాస్టర్ ఇంద్రియం డబ్బా కొనుక్కున్నారు, ఇంట్లో జాగ్రత్త పెట్టుకున్నారు, భగవాన్ దగ్గరికి వెళ్ళారు కడసారిగా చూసి రావటం కోసం. అంటే భగవాన్ ఏం చేశారంటే కుట్టుడాకు కుట్టుకుంటున్నారు, కానీ నేను మరణించాలి, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను బాధలు భరించలేకపోతున్నాను అని భగవంతుడు ఈయన చెబుదామని ఉద్దేశం ఈయనకేం లేదు. ఊరికే మనస్సులో ఉండేది ఏమని, ఇలా మరణించాలని. కానీ భగవంతుడు చెప్పాలని రాలేదు, భగవంతుడు చూసి వెళదామని వచ్చారాయన. భగవాన్ ఏం చేశారంటే ఈయన వచ్చి కూర్చున్నారు, ఆ టైంకి భగవాన్ ఏం చేశారంటే ఓ కుట్టుడాకు కుట్టుకుంటున్నారు, ఏమండి మేస్తారు, మీరు ఎలాగున్నారు, కులాసాగా ఉన్నారా అని క్షేమ సమాచారం అడిగి నేను ఆకు ఎందుకు కుట్టుకుంటున్నాను అని భగవాన్ ఆయన అడిగారు. భగవాన్కి ఆయన మనసులో ఉన్నది ఏమిటో తెలుస్తాండి, ఆయన ఎందుకు వచ్చారో తెలుస్తాండి. మీరు ఎందుకు వచ్చారని అడగటం లేదు, మీ ఉద్దేశం ఇదే ఎట్టు చూపించటం లేదు. కానీ ఏమని అడిగారంటే ఈ కుట్టుడాకు ఎందుకు కుట్టుకుంటున్నాను అని అడిగారు. ఆ మేస్తారని అడిగారు, మీరు భోజనం చేయడానికి ఆకు కుట్టుకుంటున్నారు అని అన్నారు. ఎవరు? ఈ మేస్తారు. అప్పుడు భగవాన్ అన్నారు, నేను భోజనం చేయడానికి ఆకు కుట్టుకుంటున్నాను అనుకోండి, భోజనం చేయకుండా ఆకు పడేస్తాననుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అడిగారు. భోజనం చేయకుండా మీరు ఆకు పడేస్తే ఇంకో ఆకు మీరు కుట్టుకోవాలన్నారు మాస్టర్. భోజనం చేసి పడేస్తే ఏమవుతుందన్నారు, భోజనం చేసి పడేస్తే ఇంకావక అక్కర్లేదన్నారు. దాని అర్థం ఏంటంటే మనకు శరీరం వచ్చినందుకు మనం మరణించే లోపల జ్ఞానం సంపాదించిన తర్వాత ఈ శరీరం పడిపోయినా పర్వాలేదు, అన్నం తిన్న తర్వాత ఆకు పడేసినా పర్వాలేదు. అన్నం తినక ముందు కనుక ఆకు పడేస్తే ఇంకో ఆకు సంపాదించుకోవాలి, ఇంకో ఆకు కుట్టుకోవాలి. అదేవిధంగా ఈ జన్మ వచ్చినందుకు మనం అందరం జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించకుండా ఈ శరీరం పడిపోయిందా ఇంకో జన్మలోకి వెళ్ళాలి. జ్ఞానం సంపాదించిన తర్వాత ఈ శరీరం పడిపోతే ఇంకో జన్మ రాదు. ఇంక దేహాలు చూడు పని లేదు, ఇంక శరీరాలు చూడు పని లేదు. ఇప్పుడు ఈ శరీరం గురించి నిరంతరం మనం ఆలోచిస్తుంటాం. మన ఆలోచనలు, మన తలంపులు, మన భావాలు, మన ఊహలు మన శరీరం చుట్టూరు తిరుగుతాయి. నేను నిజం కాదంటారా? మీరు ఏది చదివినా, పూజ చేసినా, జపం చేసినా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా దేహం బాగుండాలి, నేను వందలాది సంవత్సరాలు జీవించాలి, తర్వాత నా కొడుకులు, నా మనవలు పెద్ద పెద్ద మంత్రులు అయిపోవాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి అని కేవలం మీ సంసారం చుట్టూ, మీ శరీరం చుట్టూ, మీ కుటుంబం చుట్టూరు మీ తలంపులు తిరుగుతున్నాయా లేదా, మీ ఆలోచనలు తిరుగుతున్నాయా లేదా? మిమ్మల్ని మీరు వంచన చేసుకోకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి, మిమ్మల్ని మీరు దగా చేసుకోకండి, మిమ్మల్ని మీరు అవమానం చేసుకోకండి. దేవుడి పేరు మీద కానీ, లోకం పేరు మీద కానీ మీకు వచ్చే ఆలోచనలు, మీకు వచ్చే ఊహలు, మీరు చేస్తున్న చేష్టలు, మీరు మాట్లాడుతున్న మాటలు మీ దేహం చుట్టూరు, మీ సంసారం చుట్టూ వైకుంఠానికి వెళ్ళిపోవాలి, కైలాసానికి వెళ్ళిపోవాలి అని మిమ్మల్నే ప్రధానంగా పెట్టుకుని, మిమ్మల్నే దృష్టిలో పెట్టుకుని మీరు యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, పుణ్యాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు. ఇవన్నిటిని మీ దృష్టిలోనే మిమ్మల్ని మీకోసం చేస్తున్నారు, కానీ జ్ఞానం కోసం, ఆత్మ కోసం, దేవుడు కోసం మీరు ఏదైనా ఒక చిన్న కార్యం చేశారా? ఏదైనా మీ వాసన ఏదైనా త్యాగం చేశారా? మనకు కావలసింది విషయానందం, ఆత్మానందం కాదు. మనకు కావలసింది వాసనానందం, ఆత్మానందం కాదు. ఈ విషయానందంలో ఉండటం వల్ల, ఈ వాసనానందంలో ఉండటం వల్ల ఆత్మ యొక్క రుచే తెలియటం లేదు, ఆత్మానందం యొక్క రుచే తెలియటం లేదు. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఆత్మానందం ఎలా ఉంటుందో ఒక్కసారి కనుక రుచి చూస్తే, ఏ మానవుడైనా సరే, వాడు ఏ మతస్థుడైనా సరే, వాడు ఏ కులస్థుడైనా సరే, వాడు ఏ జాతి వాడైనా సరే, ఆత్మానందం అనేది, ఆ దైవీ ఆనందం అనేది ఒక్కసారి జీవితంలో వాడి కనుక రుచి చూస్తే వాడి మనస్సు ఇంకా బహిర్ముఖం కాదు. నువ్వు బయటికి పో అని మనస్సునన్నది బయటికి వెళ్ళదు. అయితే మనం ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం, విషయాలను చూసి సంతోషిస్తున్నాం, మనం అనుభవిస్తున్న భోగాలను చూసి మనం సంతోషిస్తున్నాం, మన సంపదను చూసి మనం సంతోషిస్తున్నాం, మన విషయానందం మనం పొందిది, మన వాసనను చూసి మనం గర్వపడుతున్నాం, మన వాసనను చూసి మనం పొంగిపోతున్నాం. మనకి ఎప్పుడైనా సంతోషం వస్తే, ఆనందం వస్తే అది ఆత్మకు సంబంధించేది కాదు, వాసనానందమే, విషయానందమే పొందుతున్నాం. అంతేకాదు కొన్ని శకంలో ఉంటుంది, తర్వాత మరు శకంలో కరిగిపోతూ ఉంటుంది. అది యథార్థం కాదు, అది నిజం కాదు, అది వాస్తవం కాదు. అంతే అది మంచి కరిగినట్టు కరిగిపోతూ ఉంటుంది. అది నిజంలాగా కనిపిస్తుంది, అది నిజం కాదు. అది సత్యంలా కనిపిస్తుంది, అది సత్యం కాదు. అంతే శంకరాచార్యుల వారి లోకం అంతా నిజ్య అన్నారు. నిజ్య అంటే నిజంగా కనిపిస్తూ ఉంటుంది కానీ నిజం కాదు. ఈ మనస్సుకి రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. అంతే ఈ రాగద్వేషాలని కేంద్రంగా పెట్టుకుని మనం ఆలోచిస్తున్నాం. కామ క్రోధాలన్నా రాగద్వేషాలన్నా ఒకటే. మీరు ఇద్దరు ఏమనుకుంటారంటే, మనం మరణించిన తర్వాత ఇప్పుడో కైలాసానికి వెళ్ళిపోతాం, వైకుంఠానికి వెళ్ళిపోతాం, దానికోసం ఇప్పుడు నుంచి పుణ్యాలు చేయాలని అని అనుకుంటున్నారు. కానీ కృష్ణుడు ఏమన్నారంటే, మీరు అలా కాదు, మీరు మరణించే వరకు ఆగక్కర్లేదు. మీరు మోక్షం పొందాలంటే, శాంతి పొందాలంటే, ఆత్మానందం పొందాలంటే మీరు మరణించే వరకు ఆగక్కర్లేదు. అప్పుడు దాకా ఎందుకు? ఇది కేశ బేరమే, అరువు బేరం కాదు. ఇది ఇప్పుడే, ఇక్కడే మీరు గొప్ప స్థితిని, ఆనంద స్థితిని, మోక్ష స్థితిని మీరు పొందవచ్చు. రాగద్వేష నియుక్తానం వాసుదేవ స్వామి చెబుతున్నాడు. ఎవరైతే రాగద్వేషాల నుంచి విడుదల పొందాడు, ఎవరైనా విడుదల పొందారు, ఇక్కడ మీలో అశాంతి కారణం ఉంటే బాహ్య పరిస్థితులు మీరు అనుకుంటారు. బాహ్య పరిస్థితులు కాదు, మీలో ఉన్న రాగనే కారణం, మీలో ఉన్న ద్వేషమే కారణం. బాగా చదువుకున్న ఒక పండితులు మాటల సందర్భంలో నిన్నటి రోజున ఏమన్నారంటే, ఏమండి భగవంతుడు చెబుతున్నాడు భయాన్ని విడిచిపెట్టమంటున్నాడు, కోపాన్ని విడిచిపెట్టమంటున్నాడు, ఏమండి మనం విడిచిపెట్టమనుకోండి, ఏమిటి తేడా? భగవంతుడు ఎందుకు మనం విడిచిపెట్టమన్నాడు? నా రాగాన్ని నేను విడిచిపెట్టను, నా భయాన్ని నేను విడిచిపెట్టను, నా కోపాన్ని నేను విడిచిపెట్టను. విడిచిపెట్టకపోతే భగవంతుడికి ఏమైనా నష్టమా? భగవంతుడికి ఏమైనా నష్టం లేదు. మీకు రాగం ఉన్న చేపు, మీకు మమకారం ఉన్న చేపు, అహంకారం ఉన్న చేపు, మీకు దుఃఖం వస్తుంది, దుఃఖం నుంచి విడుదల పొందరు. ఏ లోకంలోకి వెళ్ళినా, ఏ జన్మలోకి వెళ్ళినా, మీరు ఎక్కడ ఏ అవతారం ధరించినప్పటికీ, మీకు అహంకారం ఉన్నంత కాలం, రాగం ఉన్నంత కాలం, మమకారం ఉన్నంత కాలం, ఏదో రూపంలో ఏదో అదే వ్యాక్సిన్ వేసుకుని దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంది, అది మిమ్మల్ని విడిచిపెట్టదు, అది మిమ్మల్ని రిలీజ్ చేయదు, అది బంధించే తీరుతుంది. మనస్సు, మనస్సు అంటే ఏమి లేదు, తలంపే. మనస్సు యొక్క రూపం తలంపు. తలంపు లేకుండా మనస్సు లేదు, తలంపు లేకుండా రాగం లేదు, తలంపు లేకుండా ద్వేషం లేదు, తలంపు లేకుండా కక్ష లేదు, తలంపు లేకుండా లోభిత్వం లేదు. ప్రతిది తలంపే. అంటే తలంపుల్ని విడిచిపెట్టగలగాలి, తలంపుని తీసేస్తే మనస్సు లేదు. ఇక ఎవరైనా పెద్ద పెద్ద పండితులు ఉండొచ్చు, ఇంకా ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఆలోచించండి, నా తలంపు నా చేతిలో ఉందా? నేను ఎన్నో సాధించాను జీవితంలో అనుకుంటున్నాను, నా తలంపు నా చేతిలో ఉందా? నాకు ఇష్టం లేని తలంపులు వస్తున్నాయి, ఈ తలంపులు నాకు వద్దు, ఈ తలంపులో నాకు దుఃఖం వస్తుందని నేను అనుకున్నప్పటికీ నాకు ఏ తలంపు అయితే వద్దనుకుంటున్నానో ఆ తలంపు వచ్చి నా నెత్తి మీద కూర్చు. నా తలంపులు నా ఆలోచనలు నా స్వాధీనం లేనప్పుడు నేను ఏదో ఉద్ధరిస్తానంటే ఎవరిని ఉద్ధరించగలను? అదే రమణ మహర్షి గారు చెప్పారు, నీకు తింటానికి మెతుకులు లేవు, ఊరిని అందరూ ఉద్ధరిస్తానంటే అన్నసత్రం పెడతానంటాడు అంటున్నారు. నీ తలంపులు నీ స్వాధీనం లేవు, నీ ఆలోచనలు నీ స్వాధీనం లేవు, నీ ఇంద్రియాలు నీ స్వాధీనం లేవు, నీ ఊహలు నీ స్వాధీనం లేవు, నీ శరీరం నీ స్వాధీనం లేవు, ఏది నీ స్వాధీనం లేవు. నేను లోకాన్ని ఉద్ధరిస్తాను, లోకాన్ని ఉద్ధరిస్తాను అంటే ఏం ఉద్ధరిస్తావు లోకాన్ని? నేను ఎంతవరకు పవిత్రనయ్యానో అంతవరకు నేను మీకు ఉపయోగపడగలను. నాలో లేనిది నీకు నేను ఏమి ఇవ్వలేను. నాలో శాంతి ఉంటే ఆ ప్రభావం నీ మీద కొంత ఉంటుంది. నాలో లేనిది నీకు నేను ఏమి ఇవ్వలేను. అంటే అది ఏదైతే నేను అవ్వాలనుకుంటున్నానో దానికోసం నేను కృషి చేయాలి, దానికోసం నా దేహాన్ని, నా మనస్సుని, నా ఇంద్రియాన్ని ఖర్చు పెట్టాలి, దానికోసం డెడికేట్ చేయాలి. అందరికీ ఏం కావాలి? సుఖం కావాలి. సుఖం ఎవరికి వస్తుంది? శాంతి ఉన్నవాడికి వస్తుంది. శాంతి ఎవరికి వస్తుంది? ఎవరి మనస్సు వాడికి అదుపులో ఉన్నవాడికి శాంతి వస్తుంది. నిరంతరము భగవంతుని, ఆత్మని చింతించేవాడికి శాంతి వస్తుంది. మీరందరూ ప్రశాంతంగా ఆలోచించమని చెప్పండి నాకు. నా అందరూ విషయాన్ని చింతిస్తున్నా, లేక ఇంద్రియాన్ని చింతిస్తున్నా, లేక భగవంతుని చింతిస్తున్నాం? మీరు చేసే పొరపాటు, నేను చేసే పొరపాటు, అందరం చేస్తున్న పొరపాటు ఏంటి? విషయాన్ని చింతిస్తున్నాము. విషయాన్ని చింతిస్తే రిజల్ట్ ఏంటంటే దుఃఖం వస్తుంది. భగవంతుడి కోసం చెప్పలేదు ఈ మాటలు, మన కోసం చెప్పాడు. మనం బావు కోసం ఆయన చెప్పినటువంటి మాటలు. అంటే నేను కామక్రోధాలు విడిచిపెడితే నాకు శాంతి కలుగుతుంది, అంటే అది విడిచిపెట్టమని చెప్పాడు. మన శరీరానికి వయసు 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాయంటే, కానీ కామక్రోధాల యొక్క వయస్సు, ఈ రాగద్వేషాల యొక్క వయస్సు, అవి ఎన్ని జన్మల నుంచి మనకు కూడా వస్తున్నాయి. అంటే వాటిని జయించడం ఈశ్వరుడు యొక్క సహాయం లేకుండా, దైవం యొక్క సహాయం లేకుండా వాటిని జయించలేము. ఓ అరుణాచరీశ్వరుడు, ఈ జయించడానికి నాకు సహాయం చేయమని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు రమణ మహర్షి. ఎవరైతే కామక్రోధాలను విడిచిపెట్టడం కోసం ఎవరైతే నిరంతరము బహు జాగ్రత్తగా ఉండి, బహు మెలకుగా ఉండి, నిరంతరము కత్తి యొక్క అంచు మీద నడిచేవాడు, అది ఎంత జాగ్రత్తగా నడుస్తాడో, అది తగ్గకుండా ఉండటం కోసం భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు కూడా అంత జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి, అంత మెలకుగా ప్రయత్నం చేయాలి. ఎవరైతే కామక్రోధాల నుంచి విడుదల పొందాడో వాడికి నువ్వు మరణానంతరం కాదు, ఇప్పుడే ఎక్కడే సర్వక్కడా వాడికి బ్రహ్మ నిర్వాణం ఉన్నది. మానసికమైనటువంటి బలహీనతలు ఎవరైతే రాలిపోయినాయో, ఎవరైతే కాలిపోయినాయో, ఎవరైతే వాడిపోయినాయో, వాడిని మోక్షం వరిస్తుంది, వాడి మోక్షం యొక్క సుఖాన్ని పొందుతాడు అని వాసుదేవుడు కూడా ఒక చోట చెప్పాడు. అది ఎప్పుడో వస్తుందని మీరు ఎదురు చూడక్కర్లేదు, అది ఇప్పుడే ఉంది, అది ఇక్కడే ఉంది, మన ఆత్మలోనే ఉన్నాం. కానీ ఏమిటి, మనకి ఎక్కడో దూరాన ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మన వాంఛలు, మన కోరిక. మనం అనుకుంటాం ఏదైనా కోరిక లేకపోతే ఆ పని అవదేమని. భగవంతు యొక్క సంకల్పం ప్రకారం ఈ ప్రపంచం అంతా నడుస్తోంది, ఈ సృష్టి అంతా నడుస్తోంది, మన జీవితాలు నడుస్తున్నాయి. కానీ మీరు భగవంతుని కనుక అనన్య చింతన కనుక చేస్తే ఎప్పుడు మీకు ఏ పని అవ్వాలో ఆ పని జరుగుతూనే ఉంటుంది. అంటే కోరిక విడిచిపెట్టేస్తే పని అవదేమని మీరు ఎవరు అనుకోక్కర్లేదు. మనస్సు యొక్క మూలాన్ని ఏ మాస్టర్ అయితే చూసిందో అప్పుడు ఆ మూలంలోంచి వచ్చే సంతోషాన్ని, ఏమయ్యా నువ్వు ఎంత ఆనందం పొందుతున్నావు, ఎంత సంతోషం పొందుతున్నావు అనే సంతోషం పొందేవాడినే కనుక అడిగితే వాడు చెప్పలేదు. అటువంటి గొప్ప సంతోషం నీ మనసు ఊహించలేదు, నీ మాటలు చెప్పలేవు. అటువంటి గొప్ప సంతోషాన్ని, అటువంటి గొప్ప శాంతిని మీరు ఇప్పుడే ఇక్కడే పొందవచ్చు. ఎప్పుడు? మనస్సు అణిగిపోయినప్పుడు. ఏ విషయం మీదకైతే మన మనస్సు వెళుతుందో అందులోని లేనితనాన్ని, అందులోని అల్పత్వాన్ని అది గ్రహించాలి మన మనస్సు. మన మనస్సు గ్రహిస్తేనే కలిగి వెనక్కి రాదు. సారవంతమైంది, అక్కడ ఏమీ లేదు అని మన మనస్సుకు అర్థమైనప్పుడు అది అంతర్ముఖం అవుతుంది. కానీ లేకపోతే అది అంతర్ముఖం కాదు. అంటే ఆత్మ యొక్క గొప్పతనం దానికి తెలియాలి, ఆత్మ యొక్క అవునచ్చిందని గురించి తెలియాలి. అంటే ఆత్మ గురించి మనస్సుకి తెలియాలంటే ఆత్మ గురించి వినాలి. మనం ఎంతసేపు లోకం గురించి వింటున్నాం, ఆత్మ గురించి వినటం లేదు. లోకం గురించి శ్రవణం చేస్తున్నాం, కానీ ఆత్మ గురించి శ్రవణం చేయటం లేదు. అంటే ఆత్మ యొక్క గొప్పతనం శ్రవణం చెయ్యాలి. ఆ శ్రవణం చేయగా చేయగా ఆత్మ గురించి వినగలిగినగా ఆత్మను పొందాలనే కాంక్ష మన హృదయంలోంచే వస్తుంది. ఆ కాంక్ష మనల్ని మోక్ష ద్వారంలోకి తీసుకువెళుతుంది. చాలా మంది అంటున్నారు పూర్వం కంటే ఇప్పుడు చాలా దేశం బాగుపడిపోయిందని. ఏం మాట్లాడండి, నిజంగా దేశం బాగుపడితే ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు, ఇన్ని జైలు
కాదు ఎందుకు ఉడితే మళ్ళీ మనం మోసం చేసుకుంటున్నాం ఈ రకంగా. పూర్వం రోజు భీమవరం చిన్న సబ్జీలు ఉంటే నాలుగు సబ్జీలు ఉండొచ్చు. ఏమండి మరి పూర్వం పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ స్టేషన్ నాలుగు పోలీస్ స్టేషన్ పెరగటం, సబ్జీలు పెరగటం, కోర్టులు పెరగటం దేశం బాగుపడటం లక్షణాలు. నిజంగా దేశం యొక్క క్వాలిటీ కనుక పెరిగితే, రైట్ డైరెక్షన్ లో కనుక దేశం కనుక ప్రయాణం చేస్తుంటే ఈ తగ్గుతాయ. వాపును చూసి బలం అనకూడదు. మన కాలు ఎప్పుడైనా వాస్తున్నా అనుకోండి, అది నేను బలుస్తున్నా అనుకుంటానండి. ఎవరైనా మనకు అనిపిస్తాను ఊరికే దేశం బాగుపడిపోతాను, దేశం బాగుపడిపోతాను అని ఊరికి అనిపిస్తాను. కానీ ఇది మనల్ని మనం వంచన చేసుకుంటే ఇది నిజం కాదు. వాపు వేరు, బలం వేరు. వాపును చూసుకుని ఇది బలం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకోవటం, మనల్ని మనం విసుగు చేసుకోవటం. అరుణాచలేశ్వరుడా, నిన్నేమార్చి అడగనేక, నిన్నేమార్చి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, నిన్నే కాదని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అంటే ఎంతో బహుజాగ్రత్తగా ఉండాలి అరుణాచలేశ్వరుడు. అంటే ఈ మనస్సు విషయంలో, సాధన విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని రమణస్వామి చెబుతున్నారు. ఇక్కడ అరుణాచలేశ్వరుని అడ్రస్ చేసి చెబుతున్నారు ఇక్కడ రమణస్వామి. అరుణాచలం అనేది సంస్కృత భాషలో వాడే మాట. తమిళులు ఏమంటారంటే అన్నామలై 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 అని అంటారు. అన్నామలై అంటే అందని మల, అందని మల, అందని మల. ఎవరికి అందలేదు? బ్రహ్మదేవుడికి అందలేదు, విష్ణుదేవుడికి అందలేదు. బ్రహ్మదేవుడికి అందలేదంటే ఏంటి? వాక్కుకి అందలేదని. విష్ణువుకి అందలేదంటే ఏంటి? మనస్సుకు అందలేదని. ఆత్మ వాక్కుకి అందదు, ఆత్మ మనస్సుకు అందదు, ఆత్మ ఇంద్రియాలకు అందదు. అంచేత ఈ అన్నామల అన్నామల అంటే అందని మల. ఎవరికి అందలేదు? బ్రహ్మదేవుడికి అందలేదు. ఎవరికి అందలేదు? విష్ణుదేవుడికి అందలేదు. నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణని బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి ఒకసారి వివాదం వస్తే ఆ వివాదం సగువు తీర్చడం కోసం ఈశ్వరుడే, సాక్షాత్ పరమేశ్వరుడే జ్యోతి స్తంభ రూపంలో వెలిచాడు అరుణాచలంలో. నా ఆది నా అంతం ఎవరైతే ముందు చూసొస్తారో వారు గొప్పవారని పరమేశ్వరుడు బ్రహ్మతోటి విష్ణువుతోటి చెబితే, విష్ణువు వరాహ రూపం ధరించి భూమిని తెలుసుకుని 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 కిందకు వెళితే, బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి పైకి వెళ్ళారు. ఇద్దరూ చూసి రాలేకపోయారు. అంచేత వాళ్ళు మేము చూసి రాలేకపోయామని వాళ్ళ వాటను అంగీకరించారు. వాళ్ళు వాటను అంగీకరించారంటే అర్థం ఏమిటంటే అది ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు, వాక్కుకి అందదు, తలంపుకు అందదు అని చెప్పటం కోసం ఈ కథ వచ్చింది. అప్పుడు పరమేశ్వరుని వీళ్ళిద్దరు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ప్రార్థించారు. ఈ అత్యను చేసుకోవడానికి అనుకూలంగా నిలిచి ఉండాలి భూమి మీద అంటే అప్పుడు మొట్టమొదటి జ్యోతిస్తంభ రూపంలో, ఆ తర్వాత అరుణగిరి రూపంలో, తర్వాత లింగ రూపంలో, తర్వాత అరుణగిరి యోగి రూపంలో, నాలుగు రూపాల్లో పరమేశ్వరుడు అరుణాచలంలో ప్రత్యక్షమయ్యారు. మీకందరికి అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా అరుణగిరి యాత్ర అందరూ చెయ్యండి. రమణస్వామి ఎవరిని ఎప్పుడు ఏమి అడగని స్వామి అని ఎప్పుడు ఎవరిని ఏమి అడిగేవారు కాదు, కానీ ఎప్పుడు ఎవరిని అడగని స్వామి కోరికి అడిగేవారు.
మీరు గిరిపదర్శనం చేసి వచ్చారని ఎవరిని ఎప్పుడు ఏమి అడగని స్వామి ఉంటే అడిగేవారు. తేది ఈ గిరికి మీరు ప్రదర్శనం చేసి వచ్చారని. ఏమంటే ఈ గిరిలో ఏముంది ఏమీ లేదంటే ఒకసారి మీరు ప్రదక్షిణం చేయండి, తర్వాత మీకే తెలుస్తుంది. అంటే అంత విశేషం ఉంది ఆ ప్రదక్షిణలో, అంత విశేషం ఉంది. మీరు అవకాశం ఉన్నారు ఒకసారి అరుణగిరి ప్రదక్షిణం చేయండి. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ రెండు మాటలు చెప్పాను. వియర్ రిమెంబరెన్స్ ఆఫ్ అరుణాచల గివ్స్ మోక్ష. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని అరుణాచలం అలా కాదు. కేవలం మీరు జ్ఞాపకం పెట్టుకోవటం వల్ల, అరుణాచలాన్ని స్మరించటం వల్ల, అరుణాచలాన్ని నిరంతరం మీ మనసులో నిలబెట్టుకోవటం వల్ల అరుణాచల 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 అని మీ మనస్సులో అరుణాచలాన్ని నిరంతరం స్మరించడం వల్ల, ఆ గిరిని ధ్యానించడం వల్ల చూడలేదు, దానివల్ల మీకు మోక్షం వస్తుంది. మీరు యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు. ఇది శివపురాణంలో స్కాంద పురాణంలో చెప్పిన మాట. మీ రిమెంబర్నెస్ ఆఫ్ అరుణాచల, మీరు రిమెంబర్నెస్ ఆఫ్ అరుణాచల గివ్స్ మోక్ష. జ్ఞాపకం చాలు, స్మరణ చాలు, అది మీకు మోక్షం ఇచ్చి తీరుతుందని స్కాంద పురాణంలో, శివపురాణంలో, మహాపురాణంలో, అనేక పురాణాలలో అరుణాచలం యొక్క క్షేత్రం యొక్క వైభవం గురించి చెప్పారు. ఎవరైతే అరుణాచల అరుణాచలాన్ని స్మరిస్తున్నారో మీకు తెలియకుండానే మీ అహంకారాన్ని మేము నాశనం చేస్తుంది. ఈ మనోనాశనం చేసే క్షేత్రం, అహంకారాన్ని నాశనం చేసే క్షేత్రం, అహంకారాన్ని నాశనం చేసి మీ స్వరూపాన్ని మీకు పట్టించే క్షేత్రం పరమేశ్వరుడు తన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఎప్పుడు మనం అహంకార గురువు కనుకైతే, అహంకారానికి దూరం కనుకైతే పరమేశ్వరుడు తన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అంచేత అరుణాచల మనసు స్మరించు వారలా, ఎవరైతే అరుణాచల అరుణాచలాన్ని స్మరిస్తున్నారో వాళ్ళ యొక్క అహంకారం తీసేస్తారట పరమేశ్వరుడు. నిప్పు మీద చెయ్యేస్తాం మనం, నిప్పు మీద చెయ్యేస్తే నిప్పు నీ మీద నేను చెయ్యేస్తున్నాను, నువ్వు నన్ను కాల్చని అడగాలండి.
నువ్వు అడగకపోతే కావచ్చువా? మనకి తెలుసున్నా తెలియకపోయినా నిపుణులు కనుక చెయ్యేస్తే అది కాల్చి తీరుతుంది. అదేవిధంగా మీరు సరదాకు అనుకున్నా, భక్తితో అనుకున్నా, కాలక్షేపం కోసం అనుకున్నా, ఎలా అనుకున్నా సరే అరుణాచల 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 అని ఆ పరమేశ్వరుడి మీరు ఏ ఉద్దేశంతో మీరు స్మరించుకున్నా, చిత్తశుద్ధి కోసం మీరు స్మరించుకున్నా, లేదా కోరికలు ఫుల్ఫిల్ అవ్వడం కోసం మీరు స్మరించుకున్నా, ఏ కారణం వల్ల మీరు స్మరించుకున్నప్పటికీ అది చేసే పని మటుకి మీ అహంకార నిర్మూలనే చేస్తుంది. అనిచేత మీరు తెలిసిండి చేయండి, స్మరణ తెలియకుండా చేయండి, మీరు ఇష్టంగా చేయండి లేదా అయిష్టంగా చేయండి, ఎలా చేసినా సరే అది మీ అహంకారాన్ని నిర్మూలించి విడిచిపెడుతుంది. అనిచేత అరుణాచల స్మరణ విడిచిపెట్టద్దు అని కాంద పురాణంలో మహాత్రంగ దాని గురించి రాశారు. సందర్భం వచ్చింది కాబట్టి రెండు మాటలు మీకు మనం చేసుకున్నాను. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, అరుణాచలేస్తాడా, నా మనసు మీద నువ్వు కూర్చునుండు, నువ్వు కూర్చోవనుకో, నువ్వేదో పరగడ్డా ఉంటావు అనుకో, నేను కాదని తప్పించి వెళ్ళిపో, నువ్వంటే దీని మీద కూర్చో, పరంగా కూర్చో, కదలకుండా కూర్చో. నువ్వు అలా ఎప్పుడైతే నా మనస్సు మీద స్థిరంగా ఉన్నావో, కదలకుండా కూర్చున్నావో, అప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా అణిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, దీనికి చలనం పోతుంది, విక్షేపం పోతుంది. విక్షేపం ఉందని చెప్పి శ్రద్ధ కుదరదు. ఆ మనస్సులో విక్షేప దోషం పోయిన రోజునే మనకి విద్య పట్ల, ఆత్మ విద్య పట్ల, మోక్ష విద్య పట్ల, ఈ భగవంతుడికి సంబంధించిన విద్య పట్ల మనకి శ్రద్ధ కుదురుతుంది. శ్రద్ధవాన్ లేకపోతే జ్ఞానం, మీకు శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదన్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి భగవద్గీత. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వల్లే జ్ఞానం వస్తుంది. శ్రద్ధ ఎవరికి వస్తుంది, శ్రద్ధ ఎలాగొస్తుంది? మనస్సులో విక్షేప దోషం కనుక ఉంటే, మనస్సులో కనుక చాపల్యం కనుక ఉంటే వాడికి శ్రద్ధ రాదు. అందుచేత నువ్వు ఈ మనస్సులో చాపల్యం పోగొట్టం కోసం, ఈ మనస్సులో హెచ్చు తగ్గులు పోగొట్టం కోసం, సమానంగా ఉండేటట్టు చేయటం కోసం నువ్వు కదలకుండా, నెదలకుండా, స్టడీగా, స్థిరంగా నా మనస్సులో కూర్చో, నా మనస్సు మీద కూర్చో. నువ్వు అరుణాచలేశ్వరుడా, నువ్వు అనుగ్రహించడమే స్వభావం కలవాడు కాబట్టి నన్ను అనుగ్రహించు, నా మనస్సును లయం చెయ్యి, నా ఆత్మను లయం చెయ్యి. మనస్సు వల్లే దుఃఖానికి కారణం, ఈ మనస్సే బంధానికి కారణం. అటువంటి బంధానికి కారణమైనటువంటి, దుఃఖానికి కారణమైనటువంటి, విషాదానికి కారణమైనటువంటి ఈ మనస్సు నా హృదయంలో అల్లిపోయేట్టు నా మనస్సును లయం చెయ్యి. ఈ మనస్సును స్థిరంగా, ఏకాగ్రంగా, ప్రశాంతంగా ఉండేటట్టు అనుగ్రహించు స్వామి. హృదయం, హృదయం అంటే మన డాక్టర్లు చెప్పే హృదయం కాదు, డాక్టర్లు చెప్పే హార్ట్ లాంటిది కాదు. మనిషిని కోసి చూస్తే కనపడదు ఈ నేను నేను అనే శబ్దం వస్తాంది. ఇది మాంసమయ్యే హృదయం కాదు, డాక్టర్లు చెప్పే మామూలు గుండెకాయలోంచి కాదు, అది ఆధ్యాత్మిక హృదయం. అందరు హృదయాల్లోని నేను ఉన్నానని భగవంతుడు చెప్పినప్పుడు ఏమిటి ఆయన అడ్రస్ ఏంటంటే, మన హృదయంలోనే, మన ఆధ్యాత్మిక హృదయంలోనే ఉన్నాడు. ఇది మీరందరూ చూడండి, మీరెవరంటే నేను నేనని ఇక్కడ గుండెల మీదే ప్రతివాడు చెయ్యేస్తాడు, శిరస్సు మీద ఎవడు చెయ్యడు, ఇక్కడే చెయ్యేస్తాడు. ఇంకేది మన స్వరూపం ఇక్కడే ఉంది, నేను చెబుతున్నాను ఇక్కడే చెయ్యేస్తాడు. అంటే ఈ నేనుకి మూలం ఇక్కడే ఉంది, భగవంతుడి యొక్క నివాసం ఇక్కడే ఉంది. అది శ్మశానంలో మన శరీరాలు కాల్చినప్పుడు కాలబడదు. మనల్ని మనం మరణించాక మన శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేస్తుంటే ఈ డాక్టర్లు చెప్పే గుండెకాయ కాలిపోతుంది, కానీ ఒళ్ళకాట్లో ఈ ఆధ్యాత్మిక హృదయం మటుకి కాలదు. ఈ భగవంతుడు నేను హృదయంలో ఉన్నానని చెప్పాడు చూశారు, ఆ హృదయం మటుకి కాలదు. ఈ మనస్సుకి మూలం అదే. ఆ హృదయంలో మనం చేసే పుణ్యం, మనం చేస్తున్న పాపం, మనం చేస్తున్న మంచి, మనం చేస్తున్న చెడ్డ, అన్ని మనం చేస్తున్న ప్రతి పని కూడా ఈ హృదయం ఇక్కడే జాగ్రత్త పెట్టి ఉంచుతుంది. మీరు చేసిన పనులని మీరు మర్చిపోవచ్చు, కానీ పరమేశ్వరుడు మర్చిపోడు. ఇంకేది మీకు బహుమతి ఇవ్వాలి, మీకు మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, ఎత్తుకు ఎత్తి ఇస్తాడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు మంచి చేస్తే మంచి ఇస్తాడు, చెడ్డ చేస్తే చెడ్డ ఇస్తాడు, ఎత్తుకు ఎత్తి వేసి వడ్డీకి వడ్డీ కలిపి మీది మీకు ఇచ్చేస్తాడు. ఇవన్నీ ఎక్కడ జాగ్రత్త పెడతాడు, ఎక్కడో జాగ్రత్త పెట్టాడు, మీ హృదయంలోనే జాగ్రత్త పెడతాడు. ఈ వాసనలు అవి మంచి వాసనలు అవనండి, చెడ్డ వాసనలు అవనండి, అన్ని మన హృదయంలోనే ఉంటాయి. అది మాంసమయ్యే హృదయం కాదు, అది ఆధ్యాత్మిక హృదయం. అది శ్మశానంలో కాలదు, అది మనం కూడా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ హృదయంలోకి మనస్సు అణిగిపోవాలి, అప్పుడు కానీ వాడికి జ్ఞానం కలగదు. ఓ అరుణాచలేశ్వరుడా, ఓ అరుణాచలేశ్వరుడా, ఊరూరు తిరుగక ఉల్లము నిను గని అనగా. ఇప్పుడు నా మనస్సు ఏం చేస్తానంటే, నా హృదయం ఏం చేస్తుందంటే, ఊరూరు తిరుగుతాను. ఇది కాదనది, అది కాదు, ఈ మతం కాదని ఆ మతం, ఆ మతం కాదని ఈ మతం, ఈ దేవుడు కాదని ఆ దేవుడు, ఆ దేవుడు కాదని ఈ దేవుడు. ఈ మనస్సు ఒక స్థిరత్వం లేదు, ఒక నిలకడ లేదు. ఊరూరు తిరుగుతోంది, రోడ్లంతా తిరుగుతోంది, చందులంతా తిరుగుతోంది. దానికి ఒక స్థిరత్వం అంటూ లేదు, దానికి ఒక నిలకడ లేదు. సాధన విషయంలో స్థిరంగా లేదు, లోక వ్యవహారంలో స్థిరంగా లేదు, ఒక మాట నిలకడ లేదు, ఒక మనస్సు నిలకడ లేదు, ఒక తలంపు నిలకడ లేదు, ఒక స్టడీనెస్ ఏమి లేదు. ఏ విషయంలోనూ స్టడీగా ఉంటాం లేదు మనస్సు. ఇటీవల వ్యావరంగా తిరుగుతోంది, దానికి వ్యావరింగ్ ఎక్కువగా ఉండదు మరిందికి. దానికి చెబుతారు మన వేదాంత పరిశ్రమలు, ఆవరణ దోషం, విక్షేప దోషం, ఈ మల దోషం, ఈ దోషాలు ఉన్నాయని చెప్పు, దానికి వ్యావరింగ్ ఎక్కువగానే ఉంటుంది.
ఉంటుంది, ఇలా ఊరూరు తిరుగుతూనే ఉంటుంది. అంచేత ఈ ఊరూరు తిరిగక బొల్లమ్మ నేను గని అనగా నీ జ్యుతి చూపు అరుణాచల, ఓ అరుణాచలిస్తున్నాడా, ఇది మామూలుగా లొంగుతుందా, ఇది తేలిగ్గా లొంగుతుందా, తేలిగ్గా లొంగదు. అంటే నీ ప్రకాశం చూపించు, నీ తేజస్సు చూపించు, నీ వైభవాన్ని చూపించు. మామూలుగా చూడండి, ఈ మనస్సు మామూలుగా లొంగేది కాదు, యాంకారం మామూలుగా పడిపోయేది కాదు. ఎంత అణిచున్నా మళ్ళీ బుస కొడుతూ వస్తూనే ఉంటుంది. నేను ఉన్నానని ఎక్కడి నుంచి ఏదో మూల నుంచి వస్తూనే ఉంటుంది. అంచేత అహంకారం ఒకసారి మనం అడిగి ఉన్నప్పుడు ఏదనుకుంటాం, అది ఎక్కడో మూలం ఉంటానే ఉంటుంది. అది పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అనుకుంటుంది, పరిస్థితులు అనుకూలమైనప్పుడు లేచి వస్తూ ఉంటుంది. దాని సెలవు చెప్తాను ఉంటుంది, ఓ అరుణాచలిస్తుడా, నువ్వేం చేయాలంటే నీ ప్రకాశాన్ని, నీ గొప్పతనాన్ని, నీ వైభవాన్ని, నీ జ్ఞానాన్ని ఈ మనసుకు చూపించు. ఈ మనసు కనుక చూపిస్తే లొంగిపోతుంది. ఇప్పుడు చూడండి, పచ్చగడ్డి తిన్న జోడకు మళ్ళీ పక్కన మీరు ఒట్టుగడ్డి ఏం తింటున్నాము, ఒట్టుగడ్డి ఏం చేయాలి, పచ్చగడ్డి తింటామని అలవాటు పడింది. అదేవిధంగా నీ యొక్క తేజస్సు, నీ రుచిని, నీ శాంతిని ఈ మనసుకు ఒకసారి చూపిస్తూ చూపించేప్పుడు ఏమవుతుందండి, ఇది అణిగిపోతుంది, ఇంత ఊరూరు తిరగదు. అంచేత ఇది నిలకడగా ఉండాలంటే నీ శక్తిని చూపించు, నీ తేజస్సును చూపించు, నీ ప్రకాశాన్ని చూపించు, నీ అనుగ్రహాన్ని చూపించు. నీ అనుగ్రహం ఎప్పుడైతే మనసు మీద పడిందో అప్పుడు కదలమన్నా కదలదు, మెదలమన్నా మెదలదు. ఎవండి స్వామి, నా మనస్సు కదులుతాండి, జపం చేసుకోవడానికి కూర్చుంటున్నాం, ఎవరేమో రామ రామ అంటాండి, కృష్ణ 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 అంటాండి, శివ శివ వెంకటేశ వెంకటేశ నూరు అంటాండి, కానీ మనస్సు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. రమణ స్వామిని అడిగారు కాదు భగవాన్ అడత, నీ మనస్సు ఆగమంటే ఆగటం లేదు, నా మనసు కదలమంటే కదలటం. జపం చేస్తున్నాం, కదలంటే కదలద్దు అని చెబుతున్నాం, ఆగమంటే ఆగటం లేదు. దానికి ఎక్కడైతే వాసన ఉందో అక్కడికే పోతాం. మనకి మరణం వస్తామనేది భయం వేస్తుంది అందరికి. భయం కారణం అంటే మళ్ళీ విస్తాకూడదు కనపడుతుంది. ఎలాంటి మనందరం మరణిస్తాం అనుకుని విస్తాకూడదు ఎవరు చూస్తారు? దేహం లేకుండా లోకాన్ని ఎవరైనా చూస్తారండి? జ్ఞానం కలిగే వరకు ఎవరి దేహం ఉంటే ఆ దేహం కోసం పరికొస్తారు. ఎవరి దేహం వాడికి, వాడికి అంచేది దేహ దృష్టి ఉంటుంది. జ్ఞానం కలిగే వరకు ఎవరి దేహం వాడితే, ఎవరి అహంకారం వాడితే, ఎవరి స్వార్థం వాడితే. అంచేది ఏంటి, చావు అంటే మనకి ఎందుకు భయం వేస్తాం? ఈ లోకం అలేమీ పోతున్న లోకం కనపడదు. ఈ కళ్ళతోటి లోకాన్ని చూస్తున్నాం అనుకుంటున్నాం. నిజంగా ఈ లోకాన్ని చూసేది కళ్ళు కాదు, అహంకారం చూస్తాం. లోకాన్ని మనం కళ్ళు చూస్తున్నాం అనుకుంటున్నాం, కళ్ళే చూస్తున్నాయి వీటికి నిమిత్తం మాత్రం కాదు, కానీ కళ్ళ ద్వారా చూసేది అహంకారం. మనం ఎవరైనా పొగడ్యండి మనకు సంతోషం వచ్చేది, ఎవరిని విమర్శిస్తే దుఃఖం వచ్చేస్తుంది. ఎవరికి సంతోషం వస్తుంది పొగిడితే అహంకారం, దాన్ని విమర్శిస్తే ఎవరికి దుఃఖం వస్తుంది అహంకారం. నాకు మరణం వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనుకుంటున్నాడు. ఎవరు చచ్చిపోతున్నారు? దేహం చచ్చిపోతుంది. బాధపడేది ఎవరు? అహంకారం బాధపడతాం. ఇంకేదో లోకాన్ని చూసేది ఎవరు? అహంకారమే. ఈ అహంకారానికి లోకం కావాలి, దేహం కావాలి. అంచేత అహంకారం అని చెప్పి దేహం వస్తుంది, లోకం ఉంటుంది. అంచేత మీకు దేహం రాదేమని మీరు కంగారు పడకండి, వచ్చి తీరుతుంది దేహం. అహంకారం అని చెప్పి దేహం వస్తుంది, దేహం వచ్చాక లోకం వస్తుంది. అంటే లోకము అహంకారానికే, దేహము అహంకారానికే. ఈ దేహానికి పరిమితమైన నేను, ఈ మనస్సుకు పరిమితమైన నేను, దీని చుట్టూరు ఈ అహంకారం ఉంటుంది. ఈ అహంకారానికి మటుకు రూపం లేదు, రూపం లేదు, ఏదో రూపాన్ని పట్టుకుంటూ ఉంటుంది. అంచేది మన వాళ్ళు ఏం చేశారంటే శివుణ్ణి పూజించమని, రాముణ్ణి పూజించమని, కృష్ణుణ్ణి పూజించమని రూప పూజ మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే అహంకారానికి ఎంతసేపు రూపం కావాలి. ఆత్మ విచారణ చేయమంటే చాలా కష్టం, శివుణ్ణి పూజించనంటే పూజిస్తారు. ఎంచేది అక్కడ రూపం ఒకటి ఉంటుంది. ఈ అహంకారానికి ఎంతసేపు రూపం ఒకటి కావాలి. దానికి మేత ఏంటంటే రూపం. ఈ అహంకారానికి మేత ఏమిటంటే రూపం. ఒక రూపాన్ని పట్టుకుంటుంది, ఆ రూపాన్ని విడిచిపెడతా ఉంటుంది. నామం రూపం, నామం రూపం, ఇదే మేత ఈ అహంకారానికి. అంటే లోకం ఎవరికి కావాలి? అహంకారానికి కావాలి. ఈ కళ్ళ ద్వారా లోకాన్ని ఎవరు చూస్తున్నారు? అహంకారాన్ని చూస్తుంది. అంచేది మనకి మనలో హెచ్చు తగ్గులకి ఏది కారణం? అహంకారమే కారణం. ఏది వచ్చినా గొప్పలకి ఏది కారణం? అహంకారమే కారణం. నేను మాట్లాడుతుంటే అహంకారం కోసం మాట్లాడుతున్నాను. నాకు ఏదైనా ఆలోచన వచ్చింది అనుకున్న అహంకారం నుంచి ఆలోచన వస్తుంది, నా అహంకారం కోసం ఆలోచిస్తున్నాను, తలంపులు వస్తున్నాయి. కానీ నేను చేతుడు పనిచేసానుకుంటున్న అహంకారం కోసం నేను చేతుడు పనిచేస్తున్నాను. చేతుడు పనిచేస్తే అహంకారం కోసం చేస్తున్నాను, మాట్లాడితే అహంకారం కోసం మాట్లాడుతున్నాను, ఆలోచనలు ఇస్తే అహంకారం కోసం ఆలోచనలు వస్తున్నాయి. నేను అహంకారం కోసమే చేస్తుంటే అంటే నాకు జ్ఞానం ఎలా వస్తుంది? ఈ సమస్యను మీరు పరిష్కారం చేయండి. మనం మాట్లాడేమంటే అహంకారం తగ్గిలే మాట్లాడాలి. మనకు ఆలోచనలు అహంకారం తగ్గడానికి ఉపయోగపడాలి. మనం చేస్తూ చేసే పనులు అహంకారం తగ్గడానికి ఉపయోగపడాలి. మనం ఏం చేస్తాం? ఏదైనా పని చేస్తే గొప్ప కోసం చేస్తాం, దానివల్ల ఏం పెరుగుతుందండి? అహంకారం పెరుగుతుంది. మనం మాటలు మాట్లాడితే ఏం మాట్లాడదు? గొప్పల కోసం మాట్లాడతాం, ఆడంబరం కోసం మాట్లాడతాం, దానివల్ల ఏం పెరుగుతుందండి? అహంకారం పెరుగుతుంది. అంటే మన నోటి ద్వారా మన అహంకారాన్ని పెంచుకుంటున్నాం, మన చేతుల ద్వారా మన అహంకారం పెంచుకుంటున్నాం, ఆలోచనల ద్వారా మన అహంకారాన్ని పెంచుకుంటున్నాం. ఇన్ని రకాలుగా చేస్తూ ఎదటి మనిషి గురించి మంచి చెబుతుంటే మనం వినాం, తల్లి పర్సన గురించి ఎవరైనా చెడ్డలు చెబుతుంటే ఒకసారి చెప్పండి, ఏమైంది అప్పుడు, ఏమైంది అప్పుడు, ఏమైంది.
అంటే ఏంటి, చెవుల ద్వారా అహంకారం పెంచుకుంటున్నాం. సినిమాలో అయినా సరే చెడ్డ బొమ్మలో చెడ్డవి వచ్చి అనుకోండి, ఇంకోసారి ఇంకోసారి ఇస్తే బాగుండు అంటే చెడ్డను చూడటాను కళ్ళు ఇష్టపడుతున్నాయి, చెడ్డను వినటానికి చెవులు ఇష్టపడుతున్నాయి, చెడ్డను మాట్లాడటానికి నోరు ఇష్టపడుతుంది, ఇంద్రియాలు చూడంతా చెడ్డ చేస్తున్నాం, ప్రతి ఇంద్రియాన్ని చెడ్డకు ఉపయోగిస్తున్నాం. ఇన్ని పనులు చేస్తూ అన్ని ఇంద్రియాలని అహంకారం పెంచడం కోసం ఖర్చు పెడుతూ మనస్సుని ఆలోచనల్ని చెవుల్ని కళ్ళని కాళ్ళని చేతుల్ని మానవుడుకున్న సమస్త ఇంద్రియాలని అహంకారం పెంచడం కోసం ఖర్చు పెడుతూ జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే జ్ఞానం ఎలా వస్తుందండి? నేను పాలకుల వైపుకు ప్రయాణం చేస్తూ నాకు భీమారం రావాలంటే వస్తుందా? అసలు మనం ప్రయాణం చేసే డైరెక్షన్ రాంగ్ డైరెక్షన్ లో పోతున్నాం. మన రూటే రాంగ్ రూట్. అసలు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, మనం పొందవలసింది ఏమిటి, మన డెస్టినేషన్ ఏమిటి అనేటువంటి ఒక గన్ను లేకుండా, ఒక గోల్ లేకుండా, ఒక ఎయిమ్ లేకుండా మనం ప్రయాణం చేస్తాం. మనం జీవిస్తున్నాం, మనం జీవించే జీవితంలో, మనం మాట్లాడే మాటల్లో, మనకు వచ్చే ఆలోచనలో మన అహంకారం మన అజ్ఞానం పెరిగేటట్టే ఉంది, కానీ అది పలచబడేటట్టు లేదు. మన కళ్ళు మన అజ్ఞానాన్ని పెంచుతున్నాయి, మన చెవులు మనకు అజ్ఞానాన్ని పెంచుతున్నాయి, మన కాళ్ళు మనకు అజ్ఞానాన్ని పెంచుతున్నాయి, మన చేతులు మనకు అజ్ఞానాన్ని పెంచుతున్నాయి. మన అజ్ఞానాన్ని పెంచడం కోసం మన ఇంద్రియాలను ఉపయోగించుకుంటున్నాం. మన అజ్ఞానాన్ని ఎవరైతే పెంచుతున్నారో అటువంటి సహవాసాలు మనం చేస్తున్నాం. చెడ్డ వినటానికి ఇష్టపడుతున్నాం, చెడ్డ చూడటానికి ఇష్టపడుతున్నాం. అంచేత మన అహంకారం ఏ విధంగా అయితే మన అహంకారం ఉబ్బుతుందో ఆ రకమైన జీవితం మనం జీవిస్తున్నాం. కాబట్టి అహంకారం నుంచి విడుదల పొందడం అంటే మనం మోక్షాన్ని కూడా పొందడం. ఈ అహంకారం ఎటువంటిదంటే, కమల స్వామి చెప్పేవారట, దేవుణ్ణి కూడా తినేయాలని ఉంటుంది అడిగినికి. లోకాన్నే కాదు దేవుణ్ణి కూడా తినేయాలని ఉంటుంది అడిగినికి. ఉంచదంటే అహంకారం యొక్క విజృంభణ అనుకోండి. ఏ మనిషి అయినా అజ్ఞానాన్ని జయించలేకపోతున్నాడంటే, వాసుదేవుడి గీతలో మాట చెప్పాడు, నా స్వరూపాన్ని ఎవడో తెలుసుకోలేడు, నా మాయను ఎవడో జయించలేడని. దానికి కారణం ఏంటంటే అహంకారం. అహంకారంలో భగవంతుడి యొక్క స్వరూపం మనకు తెలియటం లేదు. నా మాయను ఎవడూ జయించలేడు దానికి కారణం, ఆయన మాయ ఎక్కడో లేదు, ఆయన మాయ కాశీలో లేదు, రామేశ్వరం లేదు, మాయ ఎంత మనలోనూ ఉంది, అహంకార రూపంలో పెట్టించాడు. మానవుడు హృదయంలోనే మాయ ఎంత ఉంది, అహంకార రూపంలో ఉంది. అంటే తన అహంకారాన్ని తాను జయించకుండా, దాన్ని తొలగించుకోకుండా భగవంతుని చూడటం అనేది సమస్య లేదు. మనకు మన దేహం అనుభవంలో ఉంది, మన మనస్సు మనకు అనుభవంలో ఉంది, మన ఇంద్రియాలు మనకు అనుభవంలో ఉన్నాయి, మన అహంకారం అనుభవంలో ఉంది, కానీ భగవంతుడు మనకు అనుభవంలో లేడు, ఆత్మ మనకు అనుభవంలో లేదు, శాంతి మనకు అనుభవంలో లేదు. అంచేది లేదని అనుకుంటున్నాం. మీరు బాగా ఆలోచించండి, దేవుడు నాకు అనుభవంలో లేడు అంచేది లేడు అనుకుంటున్నాను, శాంతి సత్యాత్మ నా అనుభవంలో లేదు అంచేది లేదు అనుకుంటున్నాను. నా అనుభవంలో ఉన్నది దేహం అనుభవంలో ఉంది, మనస్సు నా అనుభవంలో ఉంది, కోరికలు నా అనుభవంలో ఉన్నాయి, ఇంద్రియాలు అనుభవంలో ఉన్నాయి. నా అనుభవంలో ఉన్నదే నేను ఉందనుకుంటున్నాను, నా అనుభవం లేనిది లేదనుకుంటున్నాను. అంచేది భగవంతుడు మనకి ఎవరైనా చెప్పవలసి వచ్చింది. మనకు తెలిసిన విషయం చెప్పడానికి కాదు, మనకి తెలియని విషయం చెప్పడానికి భగవంతుడు గీత చెప్పాడు. అలాగే ఎంచుకుంది, ఇలాగే ఎంచుకుందంటే నీకు తెలియదు కాబట్టి గీతలో భగవంతుడు అది చెప్పాడు. ఓ అరుణాచలేశ్వరుడా, నీ జ్యోతిని చూపించు, నీ జ్యుతిని చూపించు, నీ వెలుగును చూపించు, నీ ప్రకాశాన్ని చూపించవయ్యా. నేను చీకట్లో ఉన్నానవయ్యా, దారి నాకు కనిపించడం లేదవయ్యా, నా ముందు వెలుగైవయ్యా, నా కళ్ళ ముందు కొంచెం వెలుగు ప్రసరింపజేయవయ్యా. ఒకవేళ నీ వెలుగును చూపించవనకు నా జీవితానికి నీ చీకట్లోనే ఉండటం చీకటే. మరణించిన తర్వాత ఏదో వస్తుందని ఎవరు అనుకోకండి. మరణించిన తర్వాత మనం ఎంత సాధన చేస్తే అంతే ఉంటుంది. మళ్లీ జన్మ వచ్చి మళ్లీ సాధన చేయవలసిందే, కానీ మరణించిన తర్వాత తిరిగి జన్మ వచ్చే లోపల మన సాధన ఏమి సాధన. మన శరీరం ఉండగా ఇప్పుడే మనం ప్రయత్నం చేసుకోవాలి, కానీ మనకు మరణానంతరం ప్రయత్నం చేయటం అనేది సాధ్యం కాదు. శరీరం ఉండగా ఈ లోకంలో ఉండగానే మన ప్రయత్నం మనం చేసుకోవాలి. మరణానంతరం మన ప్రయత్నం చేయటం మనం కుదరదు. మళ్ళీ ఇంకో జన్మ వచ్చే వరకు మనం ప్రయత్నానికి అవకాశం లేదు. అందుచేత ఇప్పుడు మనం బహు జాగ్రత్తగా ఉండాలి, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని నేనని పరమేశ్వరుడు చెప్పాడు, అంటే ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఊరూరు తిరిగక, ఈ వాసన కాదని ఆ వాసన, ఈ తలంపు కాదని ఆ తలంపు, ఈ కోరిక కాదని ఆ కోరిక, ఇష్టాలు కూడా మారుతాయి. కొంతమంది కొంతకాలం ఒక కూతురి మీద ఇష్టం, కొంతకాలం ఒక కూతురి మీద ఇష్టం, కొంతకాలం ఒక కొరవ మీద ఇష్టం, ఇంకొకంతకాలం ఇంకో కొరవ మీద ఇష్టం. ఇలా మన ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఏమండి, మన అనుభవంలో ఉన్నాయి మనుషుల మీద ఇష్టాలు మారుతూ ఉంటాయి. మన స్నేహితులు మారుతూ ఉంటారు, మన పరిసరాలు మారుతూ ఉంటాయి, మన దేహాలు మారుతూ ఉంటాయి, మన దేశాలు మారుతూ ఉంటాయి, మన ఇష్టాలు మారుతూ ఉంటాయి, మన అనిష్టాలు మారుతూ ఉంటాయి, మన రాగాలు మారుతూ ఉంటాయి, మన ద్వేషాలు మారుతూ ఉంటాయి, మన జన్మలు మారిపోతాయి, అన్ని మారిపోతాయి. ఇంకా మారంది ఏంటంటే అహంకారం. ఏమండి, కొన్ని ఇక్కడి నుంచి పారిపోయాయనుకునే హిమాలయ పర్వతాలకి అక్కడే ఉండే కొండలు ఉంటాయి, కాశీ పారిపోతే అక్కడ ఇంకోటి ఉంటుంది, ఇంకో ఊరు పారిపోతే ఇంకోటి ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో పరిసరం ఉంటుంది. కొన్ని ఈ పరిసరం కాకపోతే ఇంకో పరిసరం ఉంటుంది, ఈ స్నేహితులు కాకపోతే ఇంకో స్నేహితులు ఉంటారు, ఈ దేహం కాకపోతే ఇంకో దేహం ఉంటుంది, ఈ దేశం కాకపోతే ఇంకో దేశం ఉంటుంది, ఈ కాలం కాకపోతే ఇంకో కాలం ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా వచ్చేది అహంకారం ఉంటుంది. నిన్ను ఇది విడిచిపెట్టడు. ఆ సమస్యని పరిష్కారం చేసే వరకు, అహంకారం నిర్మూలం అయ్యే వరకు, అహంకారం నాశనం అయ్యే వరకు అది నిన్ను విడిచిపెట్టదు. అది దుఃఖం రూపంలో, అజ్ఞానం రూపంలో అది నేను ఇది అంటాడుతూనే ఉంటుంది. అంటే అటువంటి అహంకారాన్ని పోగొట్టడం కోసం
కోసం నీ శక్తిని చూపించు, నీ యుక్తిని చూపించు, నీ బలాన్ని చూపించు. ఆధ్యాత్మికమైనటువంటి బలం, స్పిరిచువల్లీ స్ట్రెంగ్త్, అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి నా అహంకారం జయించడం కోసం నాకు ప్రసాదించు. అటువంటి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని నాకు ప్రసాదించారు నా తెలిసేవాడా. నీ జ్యోతిని చూపించు, నీ వెలుగును చూపించు. చూస్తే ఏమవుతుందంటే నీ వెలుగు యొక్క గొప్పతనం, దాని యొక్క ఔన్నత్యం, దాని ఇంపార్టెన్స్ ఈ మనసుకు తెలుస్తుంది. మనసుకు ఎప్పుడైతే నీ ఔన్నత్యం తెలిసిందో, నువ్వు ఎంతటి వాడో ఎప్పుడైతే ఈ మనసుకు తెలిసిందో, అప్పుడు ఈ మనసు నీకు స్వాధీనం అయిపోతుంది. అప్పుడు నన్ను బాధ పెట్టదు, ఇంకా నీకు స్వాధీనం అయిపోతుంది. అంటే నీకు ఏంటి, మనం అల్ప విషయాల మీద స్వల్ప విషయాల మీద తిరుగుతాను. నీ గొప్పతనం ఈ మనసుకు తెలియటం లేదు, విన్నా అర్థమవటం లేదు. ఎవరైనా పెద్దలు చెప్పినా విన్నా అర్థమవటం లేదు. మనసు మీద తాత్కాలికంగా విన్నని చెప్పు బాగుంటుంది, తర్వాత మామూలుగానే వెళ్ళిపోతూ ఉంటుంది. మనం యథాప్రకారం వాసన బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరో వాసన బట్టి వాడు మనసు అలా పరిగెడుతూ ఉంటుంది. వాసన నుంచి తలంపు వస్తుంది, తలంపును బట్టి మనసు పరిగెడుతుంది. ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదాంత పుస్తకాల్లో చెబుతున్నారు, భగవద్గీతలో చెప్పాడు, పురాణంలో చెప్పాడు, బైబిల్లో చెప్పాడు. ప్రతి మనిషి కూడా వాసన బట్టి నడుస్తున్నాడని. కానీ ప్రతి మనిషి వాసన నుంచి నడుస్తుంటే, వాసననే ప్రతి మనిషి నడిపిస్తుంటే, ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు ఈ వాసన సృష్టించాడు, సృష్టించి దానికి బందీ అయ్యాడు. సోదర మహాశయ గారా, ఇది గ్రహించండి. బైబిల్ ఇది చెప్పింది, ఖురాన్ చెప్పింది, భగవద్గీత చెప్పింది, ప్రపంచంలో గొప్ప మత గ్రంథాలని కూడా చెప్పింది. ప్రతి వాడు వాసన బట్టి నడుచుకుంటున్నాడు, తలంపుని బట్టి నడుచుకుంటున్నాడు, ఈ కోరికను బట్టి నడుచుకుంటున్నాడని చెప్పింది. అయితే ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? నా కోరిక నేనే సృష్టించుకున్నాను, ఈ జన్మలో కాకపోతే గత జన్మలో. నా వాసనలు నేనే సృష్టించుకున్నాను, నా ఆదర్శాలు నేనే సృష్టించుకున్నాను. దాన్ని నేనే సృష్టించాను కాబట్టి దాన్ని నాశనం చేసే శక్తి నాలుగు. పుస్తకాల్లో ఏముంటుంది? ప్రతి మనిషిని వాసన నడిపిస్తాను, వాసన నడిపిస్తాను. అయితే వాసన బట్టి కోరిక వస్తాను. వాసన లేకుండా కోరిక రాదే, వాసన లేకుండా తలంపు రాదు, వాసన లేకపోతే ఆలోచన రాదు. అది అయితే ఈ వాసన ఎక్కడి నుంచి వచ్చింది? నా వాసనలు వేరు, నీ వాసనలు వేరు. వ్యక్తికి వ్యక్తికి తేడా, మతానికి మతానికి తేడా, సమాజానికి సమాజానికి తేడా, తల్లికి బిడ్డకి తేడా, భార్యకి భర్తకి తేడా, ఒక మనిషికి ఇంకో మనిషికి పోలిక లేదు. ఎంతమంది మనసులు ఉన్నాయి? అన్ని వాసనలు, అన్ని ఊహలు, అన్ని తలంపులు, అన్ని కాంక్ష. ఒక మనిషికి ఇంకో మనిషికి పోలిక లేదే, ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని అందరూ సమానం అయితే అన్ని అందరం సమానంగా ఉన్నావా? మన వాసనలు అన్ని సమానంగా ఉన్నాయా? మన రంగులు సమానంగా ఉన్నాయా? మన టేస్టులు సమానంగా ఉన్నాయా? ఏది సమానంగా ఉంది? మనం అందరం సమానంగా ఉన్నాం, మన శరీరాలు సమానంగా ఉన్నాయా? మన కోరికలు సమానంగా ఉన్నాయి? ఈ వాసన భిన్న భిన్నంగా ఉన్నాయే, తెలవగా ఉన్నాయే. వాసన బట్టి మనిషి నడుస్తున్నాడని చెబుతున్నారు. ఏ మనిషి అయితే వాసన నుంచి బట్టి నడుస్తున్నాడో ఆ వాసన సృష్టించింది కూడా ఆ మనిషే. ఏ మనిషి అయితే వాసన సృష్టించుకున్నాడో, ఏ మనిషి అయితే వాసనను పెంచుకున్నాడో, ఏ మనిషి అయితే వాసన కోసం జీవిస్తున్నాడో ఆ మనిషే నిర్దాక్షిణ్యంగా నిర్మోహమతంగా ఆ వాసన తెరబట్టాలి, ఆ వాసన నరకాలి. అప్పుడు వాడి జ్ఞానం అసంగ సత్రే వైరాగ్యం అనే గొడ్డలు పెట్టుకుని కృష్ణుడు చెప్పాడు అర్జునుడు చెడు 15వ అధ్యాయంలో. వైరాగ్యం అనే గొడ్డలు పెట్టుకుని ఈ సంసారం అనే వృక్షాన్ని, ఈ అజ్ఞానం అనే వృక్షాన్ని, అహంకారం అనే వృక్షాన్ని నిర్దక్షణంగా నిర్మహమాతంగా మెరిసిలేసులుగా దాన్ని నరుకు. అప్పుడు కానీ నీ జ్ఞానం కాలేవు అర్జున. నువ్వు అరుణాచలిస్తాడా? నీ జ్యుతిని చూపించవయ్యా, నీ ప్రకాశాన్ని చూపించవయ్యా. ఆ మనసు బహిర్ముఖం అయిపోతుంది, ప్రతి ఇంద్రియం మనసును లాగుతూ ఉంటుంది. అది ప్రెషర్, ప్రతి ఇంద్రియానికి ప్రెషర్ కావాలి, ప్రతి ఇంద్రియానికి సంతోషం కావాలి. ఆ ఇంద్రియానికి సంతోషం కావాలంటే మనసు ఆ ఇంద్రియం దగ్గర ఉండాలి. అంటే అది ఇంద్రియాలు ఏం చేస్తాయంటే, నా కూడరా, నా కూడరా, నా దగ్గర్రా, నా దగ్గర్రా అని ఏ ఇంద్రియం మటుకి ఆ ఇంద్రియాన్ని నా మనసును లాక్కుపోతున్నాయి. అరుణాచలేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు, ఇంద్రియాలన్నీ ఏ ఇంద్రియానికి? ఆ ఇంద్రియం లాక్కుపోతాయి నా మనస్సుని. ఒక ఇంద్రియమా? ఒక ఇంద్రియమా? 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు ఇలా పట్టుకుని లాక్కుంటున్నాయి, ఈ మనస్సును లాక్కుంటున్నాయి. అంటే ఈ మనస్సు అంతర్ముఖం అవ్వాలంటే అది నా వల్ల అవుతుందా? నీ యొక్క గొప్పతను ఈ మనస్సుకు చూపించు. నీ వైపుకు ముఖం తిప్పుతుంది మనస్సు. అంచేతే నీకున్న శక్తిని చూపించు. నేను గురించి తెలుసుకోవాలని, సాధన చెయ్యాలని, నేను పొందాలని తెలుస్తుంది మనస్సుకి. అంచేత నీ ప్రకాశాన్ని చూపించకపోతే నేనేమైపోతాను అరుణాచలం? నా గత ఏమైపోతుంది అరుణాచలం? నేను కాపాడేవారినాచలం? నా మీద నీకు ధైర్యం అరుణాచలం? నీ జ్యోతిని చూపించరుణాచలం? నన్ను గట్టెక్కించరుణాచలం? అవతల ఒడ్డు నాకు కనిపించడం లేదు అరుణాచలం? అటువంటి అంధకారంలో చీకటిలో ఉన్నాను. నీ జ్యుతి చూపించినప్పుడే, నీ తేజస్సు చూపించినప్పుడే, నీ ఆత్మశక్తి పరమాత్మ యొక్క వైభవం చూపించినప్పుడే ఈ మనస్సు అనేది అణుగుతుంది. కానీ లేకపోతే అనేదే సమస్య లేదు. నా మనసు అణగడం కోసమైనా, నా అహంకారం నిర్మూలించడం కోసమైనా, నా జ్ఞానం తొలగించడం కోసమైనా, నీ ఆత్మశక్తి, నీ సౌందర్యం, నీ ట్రూత్,
మనస్సు, నీ బ్యూటీ, నీ ఎస్సెన్స్, నీ గ్రేట్నెస్, నీ వైడ్నెస్ అంతా నాకు చూపించవయ్యా. చూపిస్తేనే కానీ మనస్సు లొంగదు. నా మనస్సు లొంగటం కోసం, నేను ఆత్మ శిఖరం మీద ఎక్కించడం కోసం నీ యొక్క గొప్పతనాన్ని నీ మనస్సుతో చూపించు. అప్పుడు కానీ ఈ అల్పత్వాన్ని, ఈ స్వార్థాన్ని, ఈ స్వల్పత్వాన్ని మనస్సు విడిచిపెట్టగల. ఇరుకుల్లోంచి, నేనున్న ఇరుకుల్లోంచి నా మనస్సు బయటకు రాదు. నాకున్న చెడ్డ తలంపుల్లోంచి, చెడ్డ వాసనలోంచి, చెడు కర్మల్లోంచి నా మనస్సు బయటకు రాదు. ఎప్పుడు బయటకు వస్తుందంటే అరుణాచలేశ్వరి అంటే ఎంతటి వాడని మనస్సుకు అర్థమైతే అప్పుడు మనస్సుకున్న అలవాట్లు, మనస్సుకున్న వాసనలు అన్ని వదిలేసి నీ వెంట పడతాయి. నా మనస్సుకి ఎన్నో జన్మల నుంచి వాసనలు ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి రమ్మంటే వస్తున్నావు. సిగరెట్ అలవాటు విడిచిపెట్టలేదు. దైవానుగ్రహం కనుక లేకపోతే ఒక చిన్న అలవాటు నుంచి మనం బయటికి రాలేదు. అంచేత నాకున్న దుష్ట వాసనల నుంచి, దుష్ట సంకల్పాల నుంచి, ఈ చెడు తలంపుల నుంచి, ఈ మానసిక ప్రలోభం నుంచి బయటికి రావాలంటే ఎన్నో జన్మల నుంచి పెంచి పోషించుకుంటూ వస్తున్నటువంటి ఈ కోరికల నుండి, ఈ వాసనల నుంచి అది బయటపడాలంటే నీ గొప్పతనం అర్థమయ్యేటట్టు దాన్ని చెప్పు. నీ గొప్పతనం తెలిసేటట్టు నీ అవునచ్చని దాన్ని చూపించు. నీ ప్రకాశం, నీ ఆత్మ యొక్క తేజస్సుని, నీ లోకాతీత వైభవాన్ని ఈ మనసుకు చూపించు. చూపిస్తేప్పుడు నీకు లొంగిపోతున్నది. ఎవరికి జ్ఞానం కలుగుతుందంటే, మీరు జీవించి ఉండగానే ఎవరైతే మరణిస్తాడో వాడికి జ్ఞానం కలుగుతుంది. వేకింగ్ స్టేట్ కానీ, డ్రీమ్ స్టేట్ కానీ తనకున్న సంస్కారాల నుంచి విడుదల అవ్వాలి మనస్సు. అలా విడుదల పొందిన రోజునే రీబర్త్, తిరిగి పునర్జన్మ. అంటే రమణస్వామి గురించి చిన్నప్పుడు మాటలు రమణస్వామితో ఎవరైనా చెబుతుంటే, ఓ స్వామి మనం చిన్నప్పుడు ఆడుకున్నాం, మనం చిన్నప్పుడు పరిగెత్తాం, మనం చిన్నప్పుడు దొంగతనాలు చేశాం, అవి చేశాం, ఈ చేశాం అని రమణస్వామితో తన చిన్ననాటి స్నేహితుడు ఎప్పుడో చెబుతూ ఉంటే, అవి భగవాన్ అన్నారట, నీ పెరుగున్న వెంకట్రామన్ ఇక్కడ లేవు, నీతోటి చదువుకున్న వెంకట్రామన్, నీతోటి గీతలు కొట్టిన వెంకట్రామన్ ఇక్కడ లేదు. వాడు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఇక్కడ ఉన్నవాడు ఎవడో నీకు తెలియదు. ఒకవేళ నీకు తెలియదని నేను చెబుతాను అనుకో, నేను చెప్పాను నీకు అర్థం కాదు. ఒక జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఇంకోటి జ్ఞానం అయ్యి ఉండాలి. సోదర మహాశైల జ్ఞానమే కాదు, మీలో ఎవరికైనా ఒక మహాగుణం ఉంటే, మీలో ఎవరికైనా ఒక గొప్ప గుణం ఉంటే, ఆ గొప్ప గుణం కూడా నాలో ఉంటే అర్థమవుతుంది. కానీ కొద్దిగా చచ్చినా నాకు అర్థం కాదు, ధ్యానం చేసినా జపం చేసినా నాకు అర్థం కాదు. మీరు ఎక్కడ దేవుడి దాకా వెళ్ళకండి, ఎక్కడ జ్ఞానం దాకా వెళ్ళకండి, ఎక్కడ మోక్షం దాకా వెళ్ళకండి. మీలో ఒక మహాగుణం ఉంటే, ఒక గ్రేట్ క్వాలిటీ, నాకు అర్థం కాని క్వాలిటీ మీలో ఉంటే, ఒక దైవీ గుణం, ఒక దైవీ సంపద మీలో ఎవరికైనా ఉంటే, ఆ సంపద నాలో కనుక లేకపోతే, మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా, ఎన్ని సంవత్సరాలు మీతో స్నేహం చేసినా, ఎన్నిసార్లు మీ చుట్టూరు తిరిగినప్పటికీ మీరెవరో నాకు తెలియదు, నాకు అర్థం కాదు, నేను ప్రయత్నం చేసి అందుకోలేను. ఎంచుతుంటే ఆ బ్రెయిన్ నాకు అందదు. గొప్ప క్వాలిటీ మీలో ఉన్నప్పుడు, అది నాలో ఉంటే దాని యొక్క వైభవం తెలుస్తుంది. మీలో ఉన్నట్టు గొప్ప క్వాలిటీని చూసి నేను ఆనందించగలను. మీలో ఉన్నప్పటికీ నాలో లేకపోతే అది నాకు కనపడదు, నేను ఆనందించలేదు. మీ కూడా ఉన్నప్పటికీ ఆ విలువ నాకు తెలియదు. మనం అందరం భగవద్గీతలు చదివేస్తున్నాం, రోజు పారాయణాలు చేస్తున్నాం, ఏకాదశికి ద్వాదశికి అందరూ పారాయణాలు చేస్తాం బాగా. మనం ఏం చేయొద్దంటే, భగవద్గీతలో భగవంతుడి చెప్పిన మాటలను ఎన్నిసార్లు చదివినా భగవద్గీత, భగవద్గీతలో భగవంతుడి చెప్పిన మాటలు మనకి బుర్రకెక్కో కళ్ళకు కనపడదు. మన బుర్రలోనే భగవద్గీతలు కనిపిస్తూ ఉంటాయి. జరిగింది దాన్ని తెలుస్తానా మీకు? భగవద్గీత మీరు రోజు పారాయణం చేయండి. పారాయణం చేస్తాను, పారాయణం పారాయణం నోరు అలా పారాయణం చేస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు చెప్పిన మాటలు మన బుర్రకెక్కు, మన బుర్రలోనే మనకి భగవద్గీతలో కనిపిస్తాం. ఇవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిచయం, నేను చెప్పింది నిజం అబద్ధం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకో. ఏ పుస్తకమైనా చదువుతాంటే మన బుర్రలోనే అందులో కనిపిస్తూ ఉంటాం. ఆ పుస్తకంలోనే మనకి మన బుర్రకెక్కదు. అలా బుర్రకెక్కుంటే ఏనాడు బాగు పొందిపోయింది మన అందరం. ఎలాంటి జపాలు ఇవి చేస్తారు కదా, తపస్సులు ఇవి చేస్తారు కదా. దేవుడు కనిపిస్తే నీకేం కావాలో కోరుకుంటాడు, నీకేం కావాలో కోరుకుంటే వీళ్ళు ఉన్నదేదో కోరుకుంటాడు. అది వీళ్ళు పుట్టినప్పుడు ఏదో రాసి ఉంటాడు కదా ఈ తల మీద, అదంతా క్యాన్సిల్ చేసి కొత్తగా ఇక ఇస్తాడని మీకు అర్థమవుతుందని ప్రశ్న. డాక్టర్ గారి ప్రశ్నకి నేను సమాధానం చెప్పక్కర్లేదు, భగవానే చెప్పారు దానికి సమాధానం. దానికి భగవాన్ చెప్పిన సమాధానం ఏంటంటే, వీడి ప్రారంభంలో ఏదుందో అదే అడుగుతాడు దేవుణ్ణి. వీడి ప్రారంభంలో డబ్బులు కావాలనుకో, పైసలు కావాలనుకో, నాకు పైసలు కావాలని అడుగుతాడు. ఏమండి అధికారం కావాలనుకోండి, అధికారం కావాలని అడుగుతారు. చదువు కావాలనుకోండి, మీ పండితున్న వాళ్ళని అడుగుతారు. ఈ దేహ ప్రారంభంలో ఏదైతే ఉందో అదే అడగాలనిపిస్తున్నట్టు దేవుణ్ణి నేను ఇచ్చానంటాడు నాకు అంతే.